ముఖ్యమైనటువంటి సూచనలు మన కార్యకర్తలకి చెప్పాలి అని. ఆ సూచనలు ఇందాక పేరు శాస్త్రం చెప్పినట్టు సుముహూర్తం దుముహూర్తం వెతుక్కోండి, ముందు ఒక అస్ట్రాలజర్ని కనుక్కోండి. నాకు ఇదంతా దుర్ముహూర్తమే, 2070 తర్వాత సుముహూర్తం వస్తుంది అనుకున్నారు కనుక కొంతమంది వాళ్ళ నేను చెప్తోంది ఆ సుముహూర్తంలో చేసుకోండి అని నా కార్యకర్తలందరూ కూడా ఈ దుర్ముహూర్తంలోనే చేసుకుంటారు. తక్షణం ఏది చేస్తే అది కరెక్ట్. అంటే ఇప్పుడు నేను చెప్పింది చెప్పాక 2 గంటల్లో ఈ ఆశ్రమం రూపురేఖలు మారిపోవాలి. మన వాళ్ళే అన్నారు అని అడిగింది అందుకు. బయట వాళ్ళని చాలా ప్రేమగా చెప్పాలి, మన వాళ్ళకి అతి ప్రేమతో చెప్తా. ఎందుకంటే నాకు చాలాసార్లు ప్రేమకి హంతకుడికి తేడా కనిపించదు. ప్రేమగా కూడా గొంతుకు పట్టుకుంటాం, హంతకుడు గొంతుకు పట్టుకుంటాడు. ప్రేమగా కొంచెం మెల్లిగా పట్టుకుంటాం, హంతకుడు కొంచెం గట్టిగా పట్టుకుంటాడు, అంతే తేడా. నారాకోడూరు కాకువై ప్రపంచ కేంద్రాలుగా మారుతుంది, అది గురువుల నిర్ణయం. నారాయణ, నారా, నారము ఇవన్నీ కూడా నారాయణ తత్వానికి ఆధారం. నారాయణ నారాయణ అంటే యుద్ధం చేసేవాడు, దెబ్బలాటలు పెట్టేవాడు అని మన ఉద్దేశ్యం. కానీ జలతత్వాన్ని ప్రేమతత్వాన్ని అయనముగా గృహముగా గలవాడు నారాయణుడు. ఎక్కడున్నాడో నారాయణుడని మళ్ళీ ఎక్కడో వెతుక్కోకండి, సూర్య నారాయణ. సూర్యుడే లేకపోతే మీకు నీరు దొరకదు. సముద్రం నుంచి కానీ, మురికి కాలువల నుంచి కానీ, మీరు ఆరేసుకున్న బట్టల నుంచి కానీ, మీ తల మీద ఒంటి మీద చెమట కానీ, ఇదంతా కూడా సూర్యకిరణాలు ఆవిరిగా మారుస్తాయి. నారము ఈ ఆవిరి అంతరిక్షంలోకి వెళ్తుంది, అంతరిక్షం మళ్ళా మనకి ఇంచేత సూర్యుడే లేకపోతే నారాయణ తత్వమే లేదు. నారాయణ తత్వం అంటే అర్థమవుతుంది కదా జగతత్వం. ఇంచేత సూర్యనారాయణ అంటారు. మీరెవరో దేవుణ్ణి అక్కడ తీసుకొచ్చి సూర్యుడి మధ్యని ఇరికించి పాపం మన అదృష్టం ఆయన మధ్యన ఇరికించలేము, మీరు ఇక్కడే బొమ్మల్లో ఇరికిస్తారు. ఇంచేత సూర్యనారాయణ అనేటువంటిది మన ఉపాసన కేంద్రం, సూర్యోపాసన. సూర్యోపాసన రెండు రకాలుగా చేయవచ్చు. సైంటిస్టులు వాళ్ళు తలకిందులుగా మొదలు పెడతారు, చాలా కష్టపడి ప్రయోగాలు చేసి ఒక ప్రయోగం తర్వాత ఇంకొక ప్రయోగం చేసి చివరికి అక్కడ చేరుకుంటారు. మెల్లమెల్లిగా ప్రపంచంలో వైజ్ఞానికులందరూ ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ పెట్రోల్, ఈ బొగ్గు, ఇంకా ఇంధనాలు ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఇంకో 30 సంవత్సరాల తర్వాత కూడా పోతాయి. మరి అప్పుడు సైంటిస్టులు అందరూ దేని దృష్టి మీద వచ్చారు అంటే సూర్యుడి నుంచి శక్తిని తీసుకుందాం మనం. నువ్వు సైంటిస్ట్ నాకు చెప్తే నాకు నవ్వొచ్చింది. నువ్వు తీసుకునేది ఏంటి, ఆయన ఇస్తున్నాడు, నువ్వు తీసుకోవడానికి జాత కావటం లేదు. ఏంటి మనం పిచ్చి పని చేస్తున్నాము అంటే సోలార్ ఎనర్జీని ఎలక్ట్రిసిటీగా మార్చాలి అని ప్రయత్నం చేస్తున్నారు. ఇది తప్పు జరుగుతుంది. మన శరీరంలో ప్రతి కణము కూడా విద్యుత్ కణమే. ఈ విద్యుత్ కణానికంతా ఏ ఎలక్ట్రికల్ పవర్ సప్లై పెట్టుకుని మీరు ప్లగ్ పాయింట్ ఎప్పుడైనా పెట్టుకుంటారే, మీ మొబైల్ ఫోన్స్ చూస్తే నాకు చాలా ఆనందం ఇస్తుంది. 5-6 గంటల తర్వాత మీరు ఏదో ప్లగ్ పాయింట్ దొరకకపోతే మీ మొబైల్ ఎందుకు పనికిరాదు. ఎలక్ట్రిక్ కార్స్ అవి తయారు చేయడానికి ప్రయత్నిస్తున్నారు, కానీ దానికి పవర్ సోర్స్ లేకపోతే పనికిరాదు. కానీ మన శరీరం అనేటటువంటిది సూర్యుడి నుంచి డైరెక్ట్గా విద్యుత్ శక్తిగా మార్చేటటువంటి కేంద్రం ఉంది, అది యోగ విద్య అంటే. శరీరం అంతా కూడా విద్యుత్మయమే, కానీ మన శరీరము నిత్యము ఉపయోగించుకునేటటువంటి విద్యుత్కి పవర్ స్టేషన్ కావాలి అంటే ఒక్కొక్క శరీరానికి ఒక గుంటూరంత పవర్ స్టేషన్ ఉంటే కానీ శరీరం నడవదు. ఇంచేత మన ఇక్కడ కూర్చున్న వాళ్ళకి పవర్ స్టేషన్లు కావాలంటే మన ఎన్ని గుంటూరులు కావాలో, అసలు నా ఉద్దేశం భారతదేశం సరిపోదేమో మనకి కరెంట్ ఇవ్వటానికి. ఇచ్చిన మళ్ళా పవర్ సప్లై కట్ అంటే కట్. ఇంచేత ఆ సూర్య విజ్ఞానం మనకి చాలా ఆధారం. సూర్యుడిని డైరెక్ట్గా ఉపయోగించుకుంటే దాన్ని సూర్యుడు అను సవిత అంటాం. భౌతికంగా మీకు కనిపించేటటువంటి ఈ సూర్యుడి యొక్క వేడి వెలుతురు ఉపయోగించుకుంటున్నాము, అది ఉపయోగించుకుంటున్నామని కాదు, చాలా తక్కువ మంది సూర్యుడి యొక్క వెలుతురుని ఉపయోగించుకుంటారు. అందుకే నేను చెప్తున్న ఈ క్లాస్ అయిపోయిన తర్వాత ఈ ఆశ్రమం మారిపోవాలి 2 గంటల్లో, అప్పుడు సూర్యుడి యొక్క వెలుతురుని మీరు ఉపయోగించుకున్నట్టు. వెలుతురు ఉంటే లాభం, మీరు వాడకపోతే ప్రతిదానికి పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు. దీనికి ఆధారం ఈ 20 పుస్తకాలు. 21వ పుస్తకం లేదు, కానీ నాలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇంత సులభంగా మనుషులకు అర్థమైపోతే అట్ట సైన్స్ అంటేనే అర్థం ఏంటి అంటే అందరికీ అర్థమయ్యేది అర్థం అవ్వకుండా చెప్పటం. నేను చెప్పింది అర్థమైందా మీకు? అర్థమవుతే నేను సైంటిస్ట్ని కాదు. అందరికీ అర్థమయ్యేది ఎలా చెప్పాలి? మీకు అర్థం కాకుండా చెప్తే అది సైన్స్. అందరికీ నేను చెప్పింది అర్థమైందా? అర్థమైన వాడు కాస్త తల ఊపండి గట్టిగా. అయితే నేను సైంటిస్ట్ని. మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. అందరికీ అర్థమైనది అర్థం కానట్టు చెప్పటం సైన్స్. ఉదాహరణకి ఉప్పు. ఉప్పు అంటే తెలియని వాళ్ళు మీలో ఎవరైనా ఉన్నారా? ఒకసారి చేతులు ఎత్తండి. తెలిసిన వాళ్ళు చేతులు ఎత్తండి. ఉప్పు అంటే కొందరు చేయట్లేదు. ఎన్ఏసిఎల్ అంటే ఎంతమందికి తెలుసు? సైన్స్ చదవని వాళ్ళు చెప్పండి. రెండు ఒకటి అవునా కదా? ఒకటే. ఎన్ఎస్సిఎల్ అంటే సైన్స్లో ఉప్పు అని అర్థం. మంచిది, అందరికీ తెలిసిన ఉప్పుని ఎలా చెప్తాము? అది సైన్స్ అన్నమాట. అంటే సైన్స్లో అందరికీ తెలిసిన విషయాలే. అంచేత నేను కూడా మీకు తెలియకుండా ఈ 20 పుస్తకాలు చేయటానికి ఈ పుస్తకం ఇచ్చాను, తెలుస్తుందేమో అని భ్రమతో. చేత మొట్టమొదటి మీరు ఈ పుస్తకాన్ని అధ్యయనం చేయండి. ఏంటది? పరమ పూజ్య గురుదేవులకు సంపూర్ణ సమర్పణ చేసుకుందాం. ఈ సమర్పణ అనేది మీరు ఆల్రెడీ చేసేస్తున్నారు. ఉద్యోగం చేస్తూ ఉంటే నువ్వు సమర్పణ చేసుకున్నట్టేగా. మీ ఇష్ట ప్రకారం ఏమైనా చేయగలవా? మా ఇష్ట ప్రకారం మేము చేస్తున్నామండి అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? వాడు ఏ టైంకి రమ్మంటే ఆ టైంకి. సెలవులు మీరు పెట్టాలి అనుకున్నా కూడా మీ ఇష్ట ప్రకారం పెట్టలేరు. ఖచ్చితమైన సంఖ్య ఉంటుంది. అందుకంటే ఎక్కువ తీసుకున్నావు నీ జీతం కట్, ఇంకా ఎక్కువ తీసుకుంటే ఉద్యోగం కట్. చదువుకునేవాడు చదువుకుంటున్నాడని మీరు అంటున్నారు, కానీ తల్లిదండ్రులు అంశదానం చేస్తారు, డబ్బు ఖర్చు పెడతారు వాడు చదువుకోవడానికి. ఒక రూపాయి రెండు రూపాయలు కాదు. వాడు ఎంత గొప్ప చదువు చదువుకోవాలనుకుంటే మీరు మీ స్థాయికి ఎక్కువగా ఖర్చు పెడతారు, అప్పులు తీసుకుని అది తీసుకుని. అంశదానం ఇక్కడికి వచ్చేసారు కదా, రూపాయా రూపాయి పవలాయా అంటారు. నాకు కాశీలో చాలా నవ్వు వస్తూ ఉండేది. గోదానం చేయాలి అంటే అంత కష్టపడక్కర్లేదండి, రూపాయి పవలా ఇస్తే చాలు. అక్కడ సవా రూపాయి అనేవారు, ఇప్పుడు నాకు తెలీదు గోదానానికి 11 పవలా అంతేత. ఇప్పుడు గోదానం చేయాలంటే 11 పవలా. దాంతో మీకు ఏంటి అవుతుంది? మీరు చనిపోయాక యమలోకానికి వెళ్తారు అని గ్యారంటీట. అక్కడ ఏదో వైతరణి నదో ఏదో పేర్లు నేను చెప్పింది ఉన్నాయో లేవో అక్కడ నాకు తెలీదు. వైతరణి నది అంతా కూడా ఏంటి బస్ రసి చీము నెత్తుతో ప్రవహిస్తూ ఉంటుంది వైతరణి నది, దాన్ని దాటాలట. మీకు ఎంతమందికి అసహ్యం ఇస్తుంది చీము నెత్తులు ఉన్న నది? మీలో ఎవరికైనా చూడాలి ఉందా అలాంటి నది? ఒకవేళ నది ఉంటే అక్కడ స్నానం చేస్తారా? ఆ నదిలో వైతరణి నది చీము నెత్తురు ఉంది, మరి మీ శరీరాల్లో ఏముందో? మీ రక్తనాళాల్లో ప్రవహించేది చీము నెత్తురే. చీము మీకు ఏదో కురుపు అది వస్తే బయటకు వస్తుంది, లేకిన టెక్నికల్ పేర్లు అర్థం కాని పేర్లు అక్కర్లేదు. కానీ మన శరీరంలో కొన్ని కణాలు ఉంటాయి, అవి ఎప్పుడూ కూడా మన శరీరంలోకి ఆక్రమణ చేస్తున్నటువంటి జీవాణువుని విషాణువుని చంపేస్తూ ఉంటాయి. అది చంపిందే రసి అంచేది ఇప్పుడు ఉంది మన శరీరంలో. అంచేది ఈ వైతరణి గురించి మనం ఆలోచించాం, అక్కడేదో వైతరణి ఉందిట. ఆ వైతరణిని ఏం చేయాలి? మీరు దాటాలి. దాటాలంటే ఆవు తోక పట్టుకోవాలి. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇక్కడ నేను చెప్పేది అసలు యాక్చువల్గా ఇది తర్వాత ఇప్పుడు చెప్దాం అనుకున్నాను, కానీ నిన్న రాత్రి ఇవాళ పొద్దున్న ఆరోగ్య పరిస్థితి చూశాక మళ్ళీ మీకు ఇది చెప్పగలిగే స్థితి ఉంటుందో ఉండదో అంటే చాలా సీరియస్గా వినమని చెప్తున్నాను. ఇంకా మళ్ళీ ఇది చెప్పగలిగే స్థితి ఉండొచ్చు ఉండకపోవచ్చు, అది గురువు గారు చూసుకుంటాను. చిత్త సరే మీరు యమలోకానికి వెళ్ళారు, మీరని కాదు చనిపోయిన యమలోకానికి వెళ్ళాక వైతరణి నది దాటాలి. దాటాలంటే ఆవు తోక పట్టుకోవాలి. రూపాయి పావులతో ఆవు వచ్చేసిన తోకతో మీరు అసలు ఇక్కడ ఏదైనా దాటగలరా అని వైతరణి సంగతి తర్వాత చూద్దాం. భావం అర్థమవుతుందా? ఎంత సర్వనాశనం చేసి మనం ఆధ్యాత్మికతను. అసలు మీరు 10 రూపాయలకి డైమండ్ నెక్లెస్ ఇస్తామంటే ఎంతమంది కొనుక్కుంటారో నాకు తెలియదు. అంటే నకిలీ డైమండ్ డైమండ్ కొనుక్కోవాలి అంటే అది వేరే విషయం, కానీ నిజమైన డైమండ్ నెక్లెస్ కొనుక్కోవాలంటే లక్షలు ఖర్చు పెట్టారు. కానీ ఆధ్యాత్మికత అనేటటువంటి అద్భుతమైన శాస్త్రాన్ని మనం ఎందుకు కించపరిచామంటే ఇలాంటి పిచ్చి పనులు. రూపాయి పావలాతో గోదాను, రూపాయి పావలాతో గో ఎంత ఆఖరిది ఇప్పుడు? ఐదు వేలు నుంచి స్టార్ట్ అవుతుంది. చేత మీ రక్త మాంసంలో ఉన్న వైతరిణి యమలోకంలో ఉంది. ఇప్పుడు కూడా యమలోకం అంటే ఏమిటి? కష్టాలు వచ్చేస్తున్నాం, మేమేం సుఖంగా లేము. మనం యమలోకంలోనే ఉన్నాం. మీరే కాదు, పొలిటీషియన్స్ని కూడా చూస్తూ ఉంటే ఎండాకాలంలో పాదయాత్రలు మొదలు పెడతారు వాళ్ళు. నా ఉద్దేశం యమలోకమే. ఎక్కడో యమలోకంలో ఇదేంటి భూ ఎందులో కలుగుతుంది? కడాయి. కడాయిల్లో నూనె పోసి వేస్తూ ఉంటే ఎలా ఉంటుందో నా ఉద్దేశం ఎండాకాలంలో నడుస్తూ ఉంటే అలాగే ఉంటుంది. అంతేత ఆ యమలోకంలో ఆ శిక్ష పడిందేమో వాళ్ళకి. ఎందుకు చెప్తున్నానంటే అది ఆధ్యాత్మిక స్వర్గము నరకము గోలోకాలు బ్రహ్మలోకాలు వైకుంఠాలు అన్ని ఇక్కడే ఉంది, ఎక్కడో లేవు. చాలా సుఖంగా జీవించే వాళ్ళు ఇక్కడే ఉన్నారు, కష్టాలు పడుతూ వాళ్ళు ఇక్కడే ఉన్నారు, ఎక్కడున్నారు? వేరువేరుగా ఉన్నారా? చేత మొట్టమొదట ఆధ్యాత్మికత నేర్పేది ఏంటంటే నీవే అన్నిటికీ కారణం. నువ్వు సుఖంగా ఉన్నా కారణం నీవే, నువ్వు కష్టాల్లో ఉన్నా కారణం నువ్వే. ఏ గవర్నమెంట్ని బ్లేమ్ చేయకండి, ఏ గురువుని అడుక్కోకండి, గురువు ఏం చేయలేడు. కానీ గురువు ఒక పని చేయగలడు, ఓవర్ డ్రాఫ్ట్ ఇవ్వగలడు. ఓవర్ డ్రాఫ్ట్ అంటే తెలుసా మీకు? మళ్ళీ సైంటిస్ట్ లాగా మాట్లాడినా, బ్యాంకు వాళ్ళకి వాళ్ళకి తెలుస్తుంది. కానీ ఓవర్ డ్రాఫ్ట్ అంటే ఏంటంటే మీకు బ్యాంకులో అకౌంట్ ఉంటే, మేనేజర్కి మీ మీద నమ్మకం ఉంటే, నమ్మకం ఉంది అని చెప్పినా ఇవ్వడు అక్కడ, దానికి కొన్ని రూల్స్ ఉంటాయి. ఈ కండిషన్స్లో ఫలానా అకౌంట్కి ఇంత నువ్వు ఓవర్ డ్రాఫ్ట్ ఇవ్వచ్చు అంటే అక్కడ డబ్బు ఉండదు, కానీ వాడి మీద నమ్మకం, వాడు వీళ్ళ డబ్బు సమకూర్చగలడు వేయగలడు అని ఓవర్ డ్రాఫ్ట్ ఇస్తారు. ఈ ఆధ్యాత్మికత గురువులు చేసేది ఓవర్ డ్రాఫ్ట్. అది ఎప్పుడు గుర్తుంచుకోండి. మీకు లేనిది ఏ గురువు ఇవ్వలేడు, ఓవర్ డ్రాఫ్ట్ హక్కు కూడా మీకుండాలి. పాయింట్ అర్థమవుతుంది కదా? ఇంచేత ఓవర్ డ్రాఫ్ట్ హక్కులు ఇచ్చేటటువంటి నమూనా ఒకటి శాంతికుంజలో గురువు గారు స్థాపించారు. మన భాషలో చెప్తున్నాను, ఆయన శాంతికుంజి అన్నాడు. అంటే ఆయన దగ్గరికి వెళ్తే, దాని దగ్గరికి వెళ్తే నువ్వు శాంతంగా ఉంటావు. శాంతిగా కావాలి. ఎంత డబ్బు ఉన్నా శాంతి లేకపోతే డబ్బున్న వాడు కూడా ఏడుస్తూనే ఉంటాడు. లేకపోతే బాబాల దగ్గరికి ఇంతమంది పొలిటీషియన్స్, ఇంతమంది సైంటిస్టులు వెళ్ళరు. నాకు చాలా ఆశ్చర్యం ఎక్కడ వేస్తుంది అంటే, ఒకసారి మన ప్రెసిడెంట్ అబ్దుల్ కలాం గారు సత్యసాయిబాబా కాళ్ళ దగ్గర కూర్చున్నారు, పేపర్లో వేశారు అలా కూర్చోకూడదు, చాలా తప్పు ఏదో రాశారు. నేను అలాంటివి చదవలేను, కానీ చూశాక కొంచెం నవ్వు ఎక్కడొచ్చిందంటే, ఈ చదివిన మూర్ఖులు అది కరెక్ట్ అనుకుంటారు. కానీ ఒక ప్రెసిడెంట్, అందులో మామూలు ప్రెసిడెంట్ కాదు, సైంటిస్ట్ అండ్ ప్రపంచం గుర్తించేటటువంటి సైంటిస్ట్, భారతరత్న, అటువంటి వాడు బాబా దగ్గర పోయి కూర్చుంటే అసలు ఎందుకు కూర్చున్నావు ఆయన అని అడగాలిగా ఆయన్ని. ఏమయ్యా నీ బుద్ధి ఉందా, ఆయన దగ్గరికి ఎందుకు కూర్చుంటావు? చెప్పిన ఉదాహరణ అర్థమవుతుంది. నిజంగా అర్థం ఉన్నటువంటి వాళ్ళు, వైజ్ఞానికులు వాళ్ళు, వాళ్ళ కాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు. నాస్తికులు అని ఏంటి ఇంకో పేరు ఏదో ఉంది, రేషనలిస్ట్స్. రేషనలిస్ట్ అని ఏమంటారే వాళ్ళని, రేషనలిస్ట్ హేతువాదులు. అదే హేతువాదులు. నువ్వు చెప్తావు హేతు, వాడు ఎందుకు కూర్చున్నాడు, హేతు వాడిని అడుగు. అదే హేతువాదం, నాకు తెలియదు. నీ వాదాన్ని పట్టుకున్నది హేతు అంటే అట్ట. కానీ నేను ముందే చెప్పేది, కార్యకర్తలైనా ఉన్నారు, కార్యకర్తలు లేకపోతే ఇది మీరు బయటకు చెప్తే నేను చెప్పలేదండి, నా పేరు చెప్పి ఏం చెప్తున్నాడంట, చూసుకోండి, తర్వాత మీరు మార్చుకోండి, చూసుకోండి. నేను వాళ్ళకి జవాబు చెప్పగలను, మీరు చెప్పలేరని చెప్తున్నాను. దీంతో అసలైనటువంటి ఆధ్యాత్మిక విద్య కూడా మీరు మిస్ అయిపోతున్నారు ఈ హేతువాదులు వాళ్ళ ద్వారా. చేత హేతువాదులు కాదు కావాల్సింది మీకు, ఎవరి కాలి దగ్గర కూర్చుని మీరు నేర్చుకోగలరు చెప్పటము చెప్పులు రెండు ఒకటే. మనం కాలికి వేసుకునే దాన్ని ఏమంటాం, మాటలు ఏం చెప్తాం, చెప్పుతాం. చేత మాటలు ఆచరణగా మారటం అన్నది ఇంపార్టెంట్. లేకపోతే గురుపాదకులు మీ ఇంట్లో పెట్టుకుంటే ఏం అవ్వదు పాపం. కానీ కొన్ని లాభాలు ఉన్నాయి, గురుపాదకుల మీద తేనె అది పోసి తుడవకుండా అలాగే ఉడిచేస్తాం కదా, చీమలు కాస్త బతుకుతాయి, అది నీట్గా ఉంచదు. లేకపోతే కర్రతో అది చేస్తే నాకు తెలియదు ఎంత కరెక్టో, ఈ చెదలు అవి పడితే పాపం అవి కడుపు నిండిపోతుంది. పాదుకల అర్థం ఏంటి అంటే మీ శిరస్సు మీద పెట్టుకోవాలి. ఈ గురుపాదుకల్ని వీడియో 10 నిమిషాల తర్వాత భరతుడు మొదలెట్టాడు మొట్టమొదట నాకు తెలిసి. అంటే ఒక రాజవంశంలో బిజినెస్ పీపుల్ వాళ్ళు శ్రీరాముడి పాదుకల్ని తల మీద పెట్టుకుని వచ్చాడు, రాజ్యాన్ని పరిపాలించాడు. మరి మీరు గురుపాదుకలు చేశాక ఉన్న రాజ్యం పోగొట్టుకుంటున్నారేమో చూసుకోండి. కారణం ఏంటి అంటే గురువు చెప్పింది ఆచరించటం చాలా కష్టం, ఆచరిస్తున్నావు అనే భ్రమలో జీవించటం చాలా సులభం. ఇంచేత ఈ ఆచరణలో మొట్టమొదట మీరు నేర్చుకోవాల్సింది ఏంటి అంటే కరిష్యే వచనం తవ అని నోటుతో అంటాం కాదు, ఆచరణలో చూపించండి. చూపించకపోతే మీకు ఫలితాలు రావు. కరిష్యే వచనం తవ నీ ఇష్టం కాదు, నీకు నచ్చింది కాదు, నువ్వు ఊహించుకున్నది కాదు. మొత్తం భగవద్గీతలో మీరు చూసేది ఏంటి అంటే మనం ఏది మంచిది అని సమాజంలో అనుకుంటామో దానికి విరుద్ధంగా వెళ్ళాడు అర్జునుడు. తాతని చంపాడు, గురువుని చంపాడు. ఒక మహారథి చక్రం ఊబిలో ఇరుక్కుపోయి చక్రం ఎత్తుతూ ఉంటే ఏ వీరుడు చంపడు, ఈయన గారు చంపారు అర్జునుడు. కానీ ఈయన్ని గొప్పగా మనం అనుకుంటున్నాం, వాళ్ళందరినీ తిడుతున్నాం. కారణం ఏంటి, గురువుకి ఎగనిస్ట్గా వెళ్ళారు. గురువు చెప్పింది అప్పుడున్నటువంటి సమాజంలో ఉన్న దానికి విరుద్ధంగా ఉన్నా కూడా మీరు చేయాలి. గురువు చెప్పింది, మీరు గురువు ఇది చెప్పారు అనుకుంటే 84 ఏళ్ళు అర్జునుడు కృష్ణుడిని ఎన్ని ప్రశ్నలు వేస్తాడు, 84 ఏళ్ళు అప్పుడు అర్జునుడికి. ఇంతటి నుంచి చదువుకుని ఉండుంటాడు కదా. కృష్ణుడికి 125 ఏళ్ళు మహాభారత యుద్ధం జరుగుతున్నప్పుడు, అప్పుడు వాళ్ళు మిడిల్ ఏజ్లో ఉన్నారు, అంటే ఇప్పుడు 40 ఏళ్ళ వాడు ఉన్నట్టు. అంచేత 84గా అని గాభరా పడకండి. కానీ మీ వయస్సు ఎంతైనా కూడా గురువుల కార్యక్రమం చేస్తే మీరు యువకులు కూడా అయిపోతారు. కానీ చెప్తున్నది ఏంటి అంటే గురువు చెప్పింది మనకి చాలా సందేహాస్పదంగా ఉంటుంది. మీకు ఏ సందేహము రావటం లేదంటే నా సలహా ఏంటంటే ఆ గురువును వదిలేయండి. 84 ఏళ్ళ అర్జునుడికే డౌట్స్ వస్తాయి. శాస్త్రం అంతే ఎందుకు ఉదాహరణ ఇస్తున్నా అంటే చాలా శాస్త్రాలు అవి చదివిన వాడు, కృష్ణుడితో కలిసి తిరిగినటువంటి వాడు, ఇంకా డౌట్స్ వస్తాయి. వచ్చాక అడిగాడు, అడిగాక ఏం చేయాల్సి వచ్చింది, ఏది చేయనన్నాడో మళ్ళీ అదే చేయాల్సి వచ్చింది. అంచేత నువ్వు అడగటం వల్ల కొంచెం టైం వేస్ట్ అవుతుంది తప్ప నువ్వు చేయాల్సిన పని మాత్రం అదే. అంచేత ఇంకా ప్రశ్నలు అడగకండి, పరమ పూజ్య గురుదేవులు ఏం చెప్తున్నారో అది మాత్రమే చెయ్యండి. అంచేత నన్ను చాలామంది అడుగుతూ ఉంటారు, పరమ పూజ్య గురుదేవులు ఏం చేయమన్నారు అంటే 5 కార్యక్రమాలు ఇచ్చారు ఆయన, ఈ ఐదు కార్యక్రమాలు తప్ప మీరు ఏది చేసినా కూడా రాంగ్ ట్రాక్లోకి వెళ్తుందంటే. మొట్టమొదటిది ఈ పుస్తకంలో 11వ పేజీలు ఇచ్చాను నేను. ఇంకా ఈ పుస్తకం ఉన్నవాళ్ళు చూడండి, మరి లేని వాళ్ళు ఏం చేయాలి? ఎప్పుడు కొంటారు? ఇప్పుడు లేచి కావలసి కూర్చోండి, మీరు అడిగిన వాళ్ళు తీసుకోండి, వాళ్ళకి ఇచ్చేసేయండి, వాళ్ళ పేరు అడ్రస్ నోట్ చేసుకోండి, తర్వాత డబ్బు ఇవ్వండి క్షణంలో. లేకపోతే చాలా కాస్ట్లీ పుస్తకం, సినిమా టికెట్ అయితే 40 రూపాయలు అంటుంది, ఇది 20 రూపాయలే. ఇంచేత ఎవరికి కావాలో చేతులు ఎత్తండి, గబగబా ఇచ్చేయండి. వాళ్ళకి ముందు ఈ విధానం నేర్చుకోండి. ఏం అర్థం అవుతుంది నేను చెప్తా ఉంటే పుస్తకం చేతుల్లో లేకపోతే? చాలామంది కొంచెం పెద్దవాళ్ళు వాళ్ళు నన్ను ఏమంటారు అంటే, మేము చదువుకోలేదండి అంటారు. మాతాజీ కూడా ఏమీ చదువుకోలేదు పెళ్లి ముందు. గురువుగారి దగ్గరకు వచ్చాక గురువుగారు ఆమెకి అక్షరజ్ఞానం నేర్పి చదివించటం నేర్పారు. తెలుగు భాష మాట్లాడటం మీకు వచ్చు కదా, కాస్త అక్షరాలు నేర్చేసుకుంటే వచ్చేస్తుంది. అంచేత ఆ డబ్బు ఇచ్చిన వాళ్ళు తీసుకోండి, తర్వాత మీరందరూ ఇచ్చిన వాళ్ళు ఇవ్వని వాళ్ళు మీ అడ్రస్లు ఇవ్వండి. అంతే తప్ప అలా లేచి వెళ్ళిపోవటం అదే పని ఆపండి. ఇంకా మీరు ఇది ఒక సంస్థగా నేను ఎదగాలి అని, నేను ఎదగాలి అంటే గురువుగారు ఎదగాలి అని కోరుకుంటున్నారు. ఇది నారా కోడూరు కాకువై, ఇవి రెండు కూడా సజల్ శ్రద్ధ ప్రకార ప్రజ్ఞగా ప్రపంచానికి అందజేయాలి మనం. మన సంకల్పం అది, ఎవడొచ్చినా కూడా ఇక్కడికి రావాలి. మరి ఇక్కడికి రావాలి అంటే మీరు 2 నెలలే టైం ఇస్తున్నాను నేను మీకు, డిసెంబర్ లోపల అయిపోవాలి. దానికి మీరు చాలా చాలా ప్రయత్నాలు 20 ఏళ్ల బట్టి చేస్తున్నారు నాతో ఉన్నవాళ్ళు. కేవలము మీరు చేసిన ప్రయత్నాలను క్రోడీకరించాలంటే మీరు కొత్తగా ఏం చేయక్కర్లేదు, ఓ పద్ధతిగా చేయాలి. అది చేయటం ఇవాళే నా క్లాస్ అయిపోగానే ఇక్కడ మొదలు పెడతారు మీరు. పేజీ నెంబర్ 11 తీయండి. పేజీ 11 పైన అందరి దగ్గర ఉంది కదా ఇప్పుడు, కాస్త లేని వాళ్ళు పక్కన వాళ్ళతో చూసుకోండి. కానీ తర్వాత అందరూ తీసుకోవాల్సిందే ఇది. పనిముట్లు లేకుండా టెక్స్ట్ బుక్స్ లేకుండా మీరు చదివేం చదువుతారు? మీ పిల్లవ కాలేజీలో స్కూల్లో పిల్లవాళ్ళు టెక్స్ట్ బుక్స్ అవి లేకపోతే మాత్రం గెండేస్తారు మీరు. కానీ అక్కడ కూడా మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పాపం ప్రింటింగ్ లేట్ చేసి అది లేట్ చేసి మేము పిల్లలకి పాపం ఛాన్స్ ఇస్తుంది, అసలు పుస్తకాలు చదవలేదు అని. అది సరే, అది వాళ్ళ విషయం, ఇక్కడ పుస్తకాలు ఉన్నాయి. ఇది ఎందుకు 20 రూపాయలు కూడా అంటే ఇవి మళ్ళీ రీప్రింట్ అవ్వాలి. మీరు ఇచ్చిన డబ్బు మళ్ళా దీనికే ఇవ్వండి. అంటే ఇక్కడ కార్యకర్తలు ఏం చెప్తున్నాను, చేస్తున్న వాళ్ళు, వాళ్ళు చేస్తున్న పని అదే. 2008 లోపల 100,000 మందికి వెళ్ళాలి. ఇది వెళ్తుంది మీరు ప్రయత్నం చేస్తే. ఇందులో మొదటి కార్యక్రమం మనం ఏం చేసుకోవాలి అంటే, పైన రాసింది మొదటి పారాగ్రాఫ్లో చూడండి, బోల్డ్ లెటర్స్లో ఉంది, సర్వత్రా వ్యాపించి ఉన్న అఖండ చేతనత్వము ఆ ప్రాణి శరీరం ద్వారా నేర్చుకోవలసిన చేయదలిచిన పనులు నెరవేర్చటానికి భౌతిక శరీరము తీసుకున్న రోజు పుట్టినరోజు. లైన్ కనిపిస్తోంది అందరికీ? జన్మదినం అంటే సర్వత్రా వ్యాపించి ఉన్న అఖండ చేతనత్వము ఆ ప్రాణి శరీరం ద్వారా నేర్చుకోవలసిన చేయదలిచిన పనులు నెరవేర్చటానికి భౌతిక శరీరము తీసుకున్న రోజు. ఇచ్చట మన యజ్ఞాలు అది చేస్తున్నప్పుడు మనం అతను ఆ శరీరం ఎందుకు తీసుకున్నాడు? మీరు మర్చిపోయారు మీ శరీరాల గురించి. అందుకే గురుదేవుడు ఎప్పుడు ఏం చెప్తారు అంటే ఆత్మవిస్మృతి. మెయిన్ ప్రాబ్లం ఇప్పుడు ప్రపంచంలో ఉన్నది అంటే, మీరు ఆత్మ, ఆత్మజ్ఞానము, జ్ఞానయోగము, భక్తి యోగము, కర్మయోగము, ఏవో యోగాలు చెప్తారు తప్ప ఏ యోగము ఆత్మ ద్వారా జరగదు, శరీరం ద్వారా జరుగుతుంది. నేను చెప్పింది అర్థమైందో లేదు. జ్ఞానయోగం అంటే ఒకడు గీత చదువుతాడు, ఒకడు ఖురాన్ చదువుతాడు, ఒకడు బైబిల్ చదువుతాడు. వాడు ఆత్మ ఏం చేస్తుందో భగవంతుడికి తెలియదు, వాడికి తెలియదు. అంచేత పరమ పూజ్య గురుదేవులు మొదటి రోజు నుంచి మీరు ఆత్మలాగా జీవించటం నేర్పుతారు. మొదటి రోజు నుంచి మళ్ళీ ఎప్పుడో ఇన్ని సంవత్సరాల తర్వాత మీరు ఆత్మజ్ఞానులు అవుతారు అనే భ్రమ వదులుకోండి. డ్రైవింగ్ నేర్చుకోవాలి అంటే ఏ రోజు నుంచి నేర్చుకుంటాడు? ఉండండి, ముహూర్తం చూసుకుంటాను. మొదటి రోజు నుంచి నేర్చుకుంటాడు. ఇంజనీర్ అవటానికి కాలేజీలో చేరిన వాడు ఎప్పటి నుంచి నేర్చుకుంటాడు? మొదటి రోజు నుంచి నేర్చుకుంటాడు. తర్వాత పరీక్ష పెట్టాక నేర్చుకునేది పూర్తిగా అర్థమైందో లేదో అన్న విషయం వేరు, కానీ నేర్చుకోవటం అనేది మనము కూడా ఈ రోజు నుంచి ఆ కార్యక్రమం మొదలెట్టబోతున్నాం. ఆత్మజ్ఞానుల వలె మనం ప్రవర్తించబోతున్నాం, చివరికి ఆత్మలుగా మారుతారు. ఇచ్చత ప్రపంచంలో ఉన్నటువంటి అఖండ చేతనత్వం అంతా కూడా ఓ ఖనిజంగాను, వృక్షంగాను, జంతువుగాను పుడుతుంది. జంతు శరీరాలలో జంతువున నర జన్మ దుర్లభం. మీరు జంతువులే అని చెప్తుంది శాస్త్రం, ఎవరు తిట్టడం లే అక్కడ, జంతువులమే మనం. కానీ జంతువులలో నరజన్మ చాలా కష్టం. ఎందుకు అంటే సృష్టిలో పరిణామ క్రమం కోట్లాది సంవత్సరాలు పడుతుంది. కోట్లాది సంవత్సరాలలో కానీ ఒక స్టెప్ ముందుకెళ్ళను. కానీ మానవ జన్మలో ఉన్న గొప్పతనం ఏంటి అంటే, వివేకానందుడు చెప్తాడు యోగ విద్య ఈ జన్మలోనే కాదు, కాదు 5 సంవత్సరాల్లోనే కాదు, కాదు 1 సంవత్సరంలోనే కాదు, కాదు 6 నెలల్లోనే కాదు, కాదు కొన్ని రోజుల్లోనే పూర్తి చేయవచ్చు అని రాస్తాడు. ఉదాహరణ అర్థమైంది లేదో మళ్ళీ అర్థం చేసుకోండి. మానవ శరీరధారి అయిన వాడికి తప్ప ఆత్మజ్ఞానము పొందటం అసంభవం. కానీ మిగతావన్నీ పొందుతాయి కోట్లాది సంవత్సరాల తర్వాత, అది గ్యారంటీ. అది మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా, ఎలాంటి దుస్థితిలో ఎవడు ఉన్నా కూడా చివరికి వాడి గతి ఏంటి అంటే ఆత్మజ్ఞానం పొందాల్సిందే కోట్లాది సంవత్సరాల తర్వాత. కానీ ఇక్కడ వివేకానందుడు చెప్పిన మాటల్లో ఉన్నటువంటి తేడా తన అనుభవాన్ని చెప్పుకున్నాడు. ఈ జన్మలో పొందుతానేమో అంచేత గ్యారంటీ ఏమిస్తాడు, యోగ విద్య చేస్తే ఈ జన్మలో మీరు ఆత్మజ్ఞానం పొందుతారు అప్పుడు చివరికి. తర్వాత మళ్ళా తన అనుభవాన్ని కరెక్ట్ చేసుకున్నాడు, కాదు కాదు 5-6 సంవత్సరాల్లో పొందుకుంటాడు, మళ్ళీ కాదు కాదు 1 సంవత్సరంలో పొందుతావు, కాదు కాదు 6 నెలల్లో పొందుతావు, కొన్ని రోజులలో పొందవచ్చు. రామకృష్ణ పరమహంస జీవితం ఏ దేవతను ఆయన సాక్షాత్కరించుకోవాలన్నా 3 రోజుల్లో పొందేశాడు ఆయన. మొరట కాళికాదేవికి మాత్రం 12-13 సంవత్సరాలు పట్టింది. మరి ఆయన శిష్యులమైనటువంటి మనకి ఎంత టైం పట్టాలి? 3 రోజుల కంటే తక్కువ పట్టాలి. మళ్ళీ మీరు పిచ్చి వేషాలు వేయకండి. ఐన్స్టీన్ ఒకటి కనిపెట్టడానికి 20 సంవత్సరాలు పడితే 10th క్లాస్ స్టూడెంట్ 3 పారాగ్రాఫ్లో చదువుతాడు. 10th క్లాస్ స్టూడెంట్ టీచర్ని అడగండి, చెప్తారు అది కరెక్ట్ అవునో కాదు. కనిపెట్టింది ఐన్స్టీన్, అది పాపం ఎన్ని జన్మల అనుభవాన్ని క్రోడీకరించుకునే పాపం 12-13 సంవత్సరాలు అవస్థపడి ఏడ్చి ఓ ఫార్ములా కనిపెట్టాడు. 10th క్లాస్ స్టూడెంట్ ఇప్పుడు నేర్చుకుంటున్నాడు. అంచేత వివేకానంద అప్పుడు చెప్పాడు 3 రోజులు పడుతుందని. నేను మీతో చెప్తున్నాను, ఇవాళే ఈ క్లాస్ అయిపోగానే మీరు ఆ స్థితికి చేరుకోండి, ఇంకది మీ ఇష్టం. చేరుకుంటారో చేరుకోరా అంటే నేనేం చెప్తాను నేను, కానీ టైం లేదు కనుక. మొట్టమొదట మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, మీరు ఎప్పుడు పుట్టినా మీ గురుదేవులు పుట్టినరోజు మీకు మార్గదర్శనం చేస్తుంది. ఎప్పుడు పుట్టినా డాల్టన్స్ థియరీయే చదువుతాడు, ఎప్పుడు పుట్టినా బోర్స్ థియరీయే చదువుతాడు. అంటే కెమిస్ట్రీ వాడిని కనుక ఆ పేర్లు చెప్తున్నాను, మీ మీ సబ్జెక్ట్స్లో ఆ మహాత్ముల సైంటిస్టుల పేర్లు ఉంటాయి అవే చదువుతాం మనం. నువ్వు ఎప్పుడు పుడితే ఏంటిట? నీకు విద్య రావాలి అంటే నీ పుట్టినరోజు ముఖ్యం కాదు, వాళ్ళు పుట్టిన వాళ్ళు ముఖ్యం. అవునా కదా? చేత మనకి మార్గదర్శనం ఇస్తున్నటువంటి వాళ్ళు ఎవరు? పరమపూజ్య గురుదేవులు. కనుక ఆయన జన్మదినం మనకు ముఖ్యం. అది రాబోయే 3 సంవత్సరాలలో శతాబ్ది అవుతుంది. ఈ శతాబ్ది అనేది కూడా చాలా గొప్పదైనటువంటిది. 100 సంవత్సరాలలో వాళ్ళు చెప్పింది జరిగిపోతే వాళ్ళు మళ్ళీ ఈ పని చేయటానికి పుట్టక్కర్లేదు. ఈ పని చేయటానికి ఎంఎస్సీ పాస్ అయిపోయాక వాడు మళ్ళీ యూనివర్సిటీకి వెళ్ళక్కర్లే. కానీ ప్రొఫెసర్గా వెళ్ళొచ్చు, టీచర్గా వెళ్ళొచ్చు, అది వేరే విషయం. అంచేత ఈ శతాబ్ది సమారోహం నాటికి ఆయన అనుకున్న పనులు మనం పూర్తి చేసేయగలిగితే గురువు గారికి ఒక అనుగ్రహం ఇచ్చాం. మనం అనుగ్రహం ఇస్తున్నాం, కరెక్ట్ మాట వాడుతున్నాం. నువ్వు అనుగ్రహిస్తున్నావు గురువుని, బాబు నువ్వు మళ్ళా పుట్టక్కర్లేదు, మేము ఒకసారి చెప్తే అర్థమైపోయింది. మళ్ళా పుట్టాడంటే మనం వెధవలము అని అర్థం. మళ్ళంటి మూర్ఖులకి ఆయన మళ్ళీ రావాల్సిన అవసరం లేదు అని చెప్పాను నేను ఆయన. వీళ్ళ సంగతి నేను చూసుకుంటానే, మీ శాంతి కొంచెం వాళ్ళు చూసుకుంటారు, నువ్వు దీనికోసం ఏం రావక్కర్లే. మళ్ళీ డాల్టన్ వచ్చి చెప్తాడా, న్యూటన్ వచ్చి చెప్తున్నాడా, ఐన్స్టీన్ వచ్చి చెప్తున్నాడా, చెప్పక్కర్లే. వాళ్ళు చెప్పింది అందరూ చెప్పేవాళ్ళు మనం ఉన్నాం. అంచేత మీరందరూ కూడా నీ పని చేస్తారు, నువ్వు మళ్ళీ దీనికోసం పుట్టక్కర్లే, కానీ మాకు సహాయపడటానికి ఏం చేస్తావో అని నువ్వు చూసుకో, చూసుకుంటానన్నాడు ఆయన. భావం అర్థమవుతుంది కదా. అంచేత ఈ జన్మదినం ఎప్పుడు కూడా గురువు గారిది సెప్టెంబర్ 27న పుట్టిన వసంత పంచమి నా జన్మదినం అంటాడు. ఎందుకు, ఆయన గురువు అప్పుడు కలిసాడు, అర్థమవుతుంది. అంచేత నువ్వు గురువుని కలిస్తే అర్థం ఏంటి సమర్పణ, ఆయన చెప్పింది చేయటం. అది ఏ రోజు నుంచి మొదలు పెడతావో ఆ రోజు నుంచి. అంతే తప్ప నేను గురువు గారి దగ్గర నేను దీక్ష తీసుకున్నానండి, ఆయన కట్టారండి, ఏదో గాయత్రి మంత్రం. ఇందాక ఎవరో ఒకళ్ళు వచ్చి పొద్దున్న నేను అక్కడ కూర్చుంటే ఏమండి ఇక్కడ ఏ దేవుడు ఉంది అని అడిగింది. కాలేజీకి వెళ్ళేవాడు స్టూడెంట్, ఇదే కాలేజీ అని అడిగాడు అనుకో, భలే ఆనందంగా ఉంటుంది. అలాంటి వాళ్ళు దేవాలయానికి వస్తున్నారు ఈ కాలంలో. వాళ్ళు క్రిటిసైజ్ చేయటం లే, పరిస్థితి ఉంది. ఇచ్చంటే అక్కడ దేవత ఉంటే ఆ దేవత ఎఫెక్ట్ మొత్తం క్షేత్రంలో ఉండాలి. ప్రిన్సిపల్ ఎఫెక్ట్ ప్రిన్సిపల్ గది వరకే ఉంటుందన్న మీ ఉద్దేశం. మొత్తం కాలేజీ మీద ఉంటుంది, ప్లే గ్రౌండ్స్ మీద ఉంటుంది, దాని మీద ఉంటుంది, అన్నిటి మీద ప్రిన్సిపల్ కంట్రోల్ ఉంటుంది. మరి గాయత్రి మాత కంట్రోల్ ఏరియా అంతా ఉండాలి, ఆశ్రమం ఏరియా. ఇంకా ఈ ఆశ్రమం ఏరియా నుంచి బయటకు ఎప్పుడు వెళ్తుంది, ఇది నేర్చుకున్న వాళ్ళు వచ్చి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తే చేత. వసంత పంచమి నాటికి దానికి తగినటువంటి పరిస్థితులు కలగజేయటానికి ఒక డైరీ నేను తయారు చేశాను, ఈ 20 పుస్తకాలు ఆధారంగానే. అది కాస్త తర్వాత మీరు మాట్లాడుకోండి, నిన్న దాని గురించి చెప్పాను. అది వినండి, మీకు అర్థమైపోయింది అనుకోకండి, చెప్పింది వింటేనే మీకు చాలా డౌట్స్ ఉంటాయి. ఇంకా అవడో ఏదో చెప్తే మేము చేస్తామంటే టైం ఇవ్వాలి దానికి. అందుకు అందుకే ఇంత చెప్పి అయినా చివరిలో ఈ పుస్తకం చెప్పాడు, సమయదానం. టైం ఇవ్వాలి మీరు నేర్చుకోవటానికి, లేకపోతే కుదరదు. చేత సమయాన్ని ఎలా ఇవ్వాలి అన్నది నేర్చుకోవటానికి ఈ పుస్తకం ఉంది. ఈ పుస్తకము ఈ 20 పుస్తకాల్లో ఉన్నది ఎలా వాడుకోవాలో డైరీలో ఇచ్చాను. కానీ ఆ డైరీకి డైరీ అని పేరు పెట్టలేదు నేను, ప్రజ్ఞావతార మహాకాల శకము అన్నాను. అంటే పరమ పూజ గురుదేవుల టైం వచ్చేసింది, కానీ ముందు మనకి దివ్యశిల్పులకి మీకు కార్యకర్తలకి వసంత పంచమికి కాలేజీ ఓపెన్ అవటానికి ముందు లెక్చరర్స్ ల్యాబ్ టెక్నీషియన్స్ అందరూ పోస్ట్ అయిపోతారు, తర్వాత కదా స్టూడెంట్స్ వచ్చేది. అంచేత ఇక్కడి నుంచి మీరు బయలుదేరుతున్నప్పుడు మీలో కొంతమంది అయినా డైరీ స్టార్ట్ చేసేసుకోండి, ఎలా వాడాలో అందులోనే రాశాను, ఎక్స్ప్లెయిన్ కూడా చేశాను, చూపించు కాస్త. జన్మదినం గురించి చెప్తూ మనం చేయవలసినటువంటి కార్యక్రమాలలో యజ్ఞములు, జన్మదిన, వివాహదిన సంస్కారాలు, దానిపైన 2008 డిసెంబర్లోగా పూర్తి చేయవలసిన కార్యక్రమాలు. ఏంటి కార్యక్రమాలు? యజ్ఞాలు చేయించండి, ఈ కార్యక్రమం చెప్పినట్టు చేయండి. అందులో రాశాను, కానీ మీకు చాలా కార్యకర్తలు కనుక మీకు చాలా ఈజీగా అర్థమైపోతుంది. యజ్ఞాలు చేయించండి, వాళ్ళకి ఈ లెక్చర్లు అంతా ఇవ్వద్దు, యజ్ఞాలు చేయిస్తారు. కానీ యజ్ఞం చేయించేటప్పుడు ఇవాళ మొన్న ఎప్పుడో చెప్పాను నేను, హరిద్వార్లో వాళ్ళు చేయించే యజ్ఞం సీడీ ఇక్కడ పెట్టి మంత్రాలు వాళ్ళ టోన్లోనే ఉచ్చారణ చేయాలి. అది గత 5-6 నెలల పెట్టి చెప్తున్నాను నేను. అంటే ఒకళ్ళు ఏమడిగారో తెలుసా, 1/2 గంటలో పూర్తయిపోయే యజ్ఞం ఉందండి, 3 గంటలు చూపించే సినిమా, 1/2 గంటలో చూపించే సినిమా, ఏ సినిమాకి వెళ్తారు మీరు? నాకు తెలిసి 3 గంటల సినిమాకే వెళ్తారనుకుంటా, మీ సంగతి నాకు తెలియదు. కానీ అరగంటలో అయిపోయిన సినిమా నాకు అర్థం కూడా కాదు. కానీ యజ్ఞం అనేసరికల్లా అరగంటలో అయిపోయి క్యాసెట్ తయారు చేయించిన వాళ్ళకి నా ధన్యవాదాలు, అది ఉంది అని తెలుసుకున్న వాళ్ళకి మీకు నా ధన్యవాదాలు. ఇంకా ఎక్కువ ధన్యవాదాలు ఏంటంటే, ఉంది అని తెలిసేది కొనకుండా ఉన్నది మీ తెలివితేటలకి ఇంకా ధన్యవాదాలు. అంటే మీరు చాలా గొప్ప పనులు చేస్తున్నారు, ఆ వెధవ పనులు ఇంకా చేయకండి. విశేషణం మారిపోయింది ఏంటబ్బా గొప్ప పనులు అని చెప్పి వెధవ పనులు అన్నాను. చూసుకోండి అమ్మా, నాకు తెలుగు అంతగా రాదు, చాలా సీరియస్ అవ్వండి. ఎందుకు చెప్తున్నాను కొంచెం మిల్లిగా అంటే, మళ్ళీ ఇది ఈ విధంగా చెప్పటానికి నాకు టైం ఉండకపోవచ్చు. దాని గురించి మీరు ఆలోచించకండి, మీకు చెప్పింది ఉపయోగించుకోండి. యజ్ఞాలు విస్తారంగా అక్కడ హరిద్వార్లో ఎలా జరుగుతాయో అలాగే జరగాలి. ట్యూను మంత్రాలు అలాగే ఉండాలి. మార్పు ఎక్కడొస్తుంది అంటే, అక్కడ హిందీలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మీరు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయండి. మీలో కాస్త కొంచెం ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మంత్రాలు అవే తీసుకుని తెలుగులో కూడా చేసి రికార్డ్ చేసేసుకోండి. ఈ కార్యక్రమము నేను ఎవరికి ఇవ్వటం లే, అంచేత ఎవరో చేస్తారు లేని మీరు ఊరుకోండి. అమ్మాయి పెళ్లి చేయాలి కదా, ముహూర్తం పెట్టుకున్నారు, ఎవడో అన్ని కార్యక్రమాలు చేస్తాడని మీరు ఇంట్లో కూర్చోండి. కూర్చుంటారా, అందరూ పరిగెడతారు. చిత ఈ కార్యక్రమం యజ్ఞానికి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, హరిద్వార్లో పొద్దున్న 5:30 నుంచి 7:30 వరకు యజ్ఞం జరుగుతుంది. అనేక బ్యాచ్లు అంచేత ఇక్కడ మనం ఒక బ్యాచ్ 2 బ్యాచ్లు అంటే 45 నిమిషాల్లో అయిపోతుంది ఆ యజ్ఞం. ఆ మంత్రాలు ఎందుకు అంటే, యజ్ఞానాం సామవేదోస్మి, సామవేద ఎక్స్పర్ట్ పరమ పూజ్య గురుదేవులే స్వయంగా దాన్ని తయారు చేయించారు. కనుక మనం ఎప్పుడు యజ్ఞ మంత్రాలు మనం ఉచ్చారణ చేసినా అదే ట్యూన్లో ఉండాలి. చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, మన ఇక్కడ వాళ్ళు సంస్కృత ఉచ్చారణ చాలా బాగుంటుంది అండి, అక్కడ ఉచ్చారణ బాగుండదు అని. పిచ్చి, నీ భాష నీకు బాగుంటుంది, వాడి భాష వాడికి బాగుంటుంది. కానీ ఏది కరెక్ట్, మనం ఇంగ్లీష్ మాట్లాడితే అందరికీ అర్థమవుతుంది, విదేశీయుడు ఇంగ్లీష్ మాట్లాడితే ఆవిడికి అర్థం అవ్వదు. కానీ విదేశీ ఇంగ్లీష్ ఉచ్చారణ ఎవరిది కరెక్ట్? మనం అర్థమయ్యేటట్టు చేసే ఇంగ్లీష్ ఉచ్చారణ కరెక్టా, విదేశీయులు ఉచ్చారించేది కరెక్టా? అర్థమైంది కదా. అంచేత ఈ కమెంట్కి నేను ఇచ్చే జవాబు, గురువు గారు సామవేద పండితులతో ఈ యజ్ఞ మంత్రాలకి, దాంట్లో లౌకిక మంత్రాలను కొన్ని ఉంటాయి, వేదిక మంత్రాలను కొన్ని ఉంటాయి, యుగశిల్పి సాధన చేసిన వాళ్ళకి ఆ తేడా తెలుసు, అది కూడా కాస్త చెప్పండి మన కార్యకర్తలకి, పబ్లిక్కి కాదు. యజ్ఞం చేస్తున్నప్పుడు మాత్రం యజ్ఞం అలాగే వెళ్ళిపోతుంది స్పీడ్గా, టైం ఉంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాం, లేకపోతే టైం లేకపోతే మంత్రాలు చదువుతాం, అక్కడ చేయవలసిన కర్మకాండ చెప్పేస్తాం, పూర్తి చేసేస్తాం. దీని తర్వాత యజ్ఞం అయిపోయింది అనుకోకండి, వచ్చిన వాళ్ళ పుట్టినరోజు తీసుకోండి, వివాహ దినం తీసుకోండి. తీసుకున్నాక ఇక్కడ నుంచి నారాకోడూరు నుంచి కానీ కాకవాయి నుంచి కానీ పుట్టినరోజుకి వాళ్ళకి బ్లెస్సింగ్స్ వెళ్ళాలి, ఇక్కడి నుంచి బ్లెస్సింగ్స్ వెళ్ళాలి. మేము ఎక్కడ బ్లెస్ చేస్తామండి? నువ్వు అయ్యా బ్లెస్ చేసేది, బ్లెస్ చేసేది ఆయన. పోస్ట్ మ్యాన్ నీకు అపాయింట్మెంట్ లెటర్ ఇస్తే వాడికి కాళ్ళు పట్టుకుంటావా? పోస్ట్ మ్యాన్గా తీసుకొచ్చి ఇస్తాడు. కానీ ఎక్కడి నుంచి వచ్చింది? నీ సామర్థ్యము ఇచ్చిన వాడిని నిన్ను గుర్తించడం, ఆయన గుర్తిస్తున్నాడు, నీకు సామర్థ్యం ఉంది, బ్లెస్సింగ్స్ వెళ్తున్నాయి. ఇది ఇప్పుడు గుర్తుంచుకోండి, మనం బ్లెస్ చేయలేము, మనకి తెలియదు కూడా, ఆవిడికి తెలుసు భవిష్యత్తులో ఏమవుతుంది. బ్లెస్సింగ్ అక్కడి నుంచి వెళ్తుంది. ఆయన ఏం చెప్పారు? శాంతికుంజం నుంచి కానీ గాయత్రి శక్తి పీఠాల నుంచి కానీ బ్లెస్సింగ్స్ వెళ్తే అది నా బ్లెస్సింగ్సే. అంచేది ఇక్కడి నుంచి వెళ్ళాలి ఉత్తరాలు. ఇక్కడ ఎవరు ఒకళ్ళు ఇద్దరు ఉంటారు, వాళ్ళ నెత్తి మీద అంతా పడేసి మేమేమో పంపించామండి, వాళ్ళు పంపించలేదండి. మీరు ఎవరైతే యజ్ఞం చేయించారో వాళ్ళల్లో ఒకళ్ళు ఇక్కడికి రండి, లిస్ట్ తయారు చేసి ఇవ్వండి. కంప్యూటర్స్ ఉంటే ఇంకా హాయి, లేకపోతే లిస్ట్ తయారు చేసి ఇవ్వండి. లిస్ట్ తయారు చేశాక ఎలా లిస్ట్ తయారు చేయాలి? మంత్ వైజ్, అక్టోబర్లో పుట్టిన వాళ్ళందరూ ఇందరూ ఓ చోట రికార్డ్ చేసుకోండి. మీరు పేరు రాసుకుంటున్నప్పుడే ఒక బుక్లో నెలలో రాసేసుకుంటే వాళ్ళు చెప్పిన నెల ఆ నెలలో రాస్తారు, కనుక మీ దగ్గర ఉంటుంది. దాని కాపీ ఫోటోస్టాట్ కాపీ తీసుకోవచ్చు ఇప్పుడు, అంచేత మీరు మళ్ళీ రాయక్కర్లే. కానీ ఫోటోస్టాట్ కాపీ ఇక్కడిచ్చి ఒరిజినల్ మీ దగ్గర ఉండాలి. ఎందుకంటే ఒరిజినల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అది ఎక్కడో ఇచ్చేస్తే మళ్ళీ అది మిస్ అవుతాయి కష్టం. చేశాక వాళ్ళకి బ్లెస్సింగ్స్ వెళ్తున్నాయా లేదా చూడండి. ఇప్పుడు మీరు ఖచ్చితంగా, నా నమ్మకం ఏంటంటే, చాలా మంది దగ్గర జన్మదినాలు సమకూరి ఉంటాయి. అంటే ఇన్ని అయితే ఆరా, నా ఉద్దేశంలో వందలది. మరి వాళ్ళకి ఇక్కడి నుంచి బ్లెస్సింగ్ వెళ్తుందా? చూసుకోవద్దు, ఆ బాధ్యత తీసుకోండి. అందుకే నేను చెప్పేది, దీని తర్వాత మీకు చాలా పనులు ఉంటాయి. అక్టోబర్లో పుట్టిన వాళ్ళది అంటే వాళ్ళందరూ కూడా నా సహోదరులే. నేను అక్టోబర్లో పుట్టాను, వాళ్ళు అక్టోబర్లో పుట్టారు. గురుదేవులు చాలా స్పష్టంగా చెప్పారు, నెల చాలా ముఖ్యము. ఏ నెలలో మనిషి శరీరం వదులుతాడో అదే నెలలో మళ్ళీ పుడతాడు. అది చాలా మందికి తెలియదు. శ్రాద్ధం అనేది అందుకు చేస్తామని. అంచేత ఈ విజ్ఞానం మనం ఎక్స్ప్లెయిన్ చేయగలే వాళ్ళకి పుట్టినరోజుకి. మీరు యజ్ఞం చేసిన వాళ్ళకి వాళ్ళ పుట్టినరోజుకి ఒక రోజు ముందు కానీ ఆ రోజు కానీ, ముందు అందితే తప్పులేదు, తర్వాత అందకుండా కాకుండా చూసుకోండి. మొబైల్ ఫోన్స్ అవి ఉంటే ఇంకా హాయ్. మీరు అక్షింతలు అవి అంటే, ఫోన్లో అక్షింతలు వేయటం అంటే ఇంకో అర్థం కూడా వస్తుంది. నేను అక్షింతలు చెప్పడం లేదు, చాలా గొడవ అయ్యా భాషతో. అంచేత ఫోన్లో అక్షింతలు వేయండి అంటే నా ఉద్దేశం అక్షింతలు కాదు, గురువు గారి యొక్క ఆశీస్సులు అది అందజేయండి. అది ఒక బాధ్యత. నేనే చేస్తానండి, ఇది నేనే చేస్తానండి అంటే నువ్వు ఇరుక్కుపోతావు. ఆ బాధ్యత ఒకళ్ళకి అప్పచెప్పండి. వాళ్ళు యజ్ఞం చేయించినా చేయించకపోయినా ఈ లిస్టు అది వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. అంచేత అక్టోబర్ 14th ఎంతమందికి ఇలాగా ఉత్తరం తయారు చేశారు అయితే సురేష్ గారు, ఆయన తయారు చేశాడు. గాయత్రి మంత్రము, గురువు గారి దేవ ఇది మంత్రము, శ్రీ గారికి నమస్కారములు మీ అని ఆయన జన్మదినము వివాహ దినం నాడు పరమ పూజ్య గురుదేవులు శ్రీరామ శర్మ ఆచార్య, పరమ పూజ్య వందనీయ మాత భగవతీదేవి శర్మ మిమ్మల్ని ఈ పర్వదినాన ఆశీర్వాదించాలని ప్రార్థిస్తున్నాము. గాయత్రి సాధన అత్యంత సరళమైనది, సమస్త కోరికలు తీర్చగలక సామర్థ్యం గలది. నియమితంగా నిత్య గాయత్రి ఉపాసన సమస్త జనులకు ఎంతో మేలు చేస్తుంది. అవసరమైతే ఉపాసనా పద్ధతుల్ని మమ్మల్ని సంప్రదించగలరు. మీరు మీ కుటుంబము సర్వదా క్షేమంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ మీ గాయత్రి చేతనా కేంద్రం. ఈ మోడల్ పొంది కదా, ఇది వెళ్ళాలా? వెరీ గుడ్. తర్వాత కలుసుకోండి అది. అలాగే వివాహ దినానికి, ఇది మెకానికల్ వర్క్. ఇందులో మాకు చేతొచ్చా చేత కాదు అన్నది ఏం లేదు. మీరు సీడీ పెట్టేసుకోవచ్చు, క్యాసెట్ పెట్టేసుకుని ఆ మంత్రం అక్కడ ఉచ్చారణ చేస్తూ ఉంటే దాంతో కలిపి చేయండి, తెలుగులో చెప్పండి అర్థం అవసరం అయితే. లేకపోతే ఎక్స్ప్లెయిన్ చేసే టైం ఉండదు ఒక్కొక్కసారి. ఉండకపోతే చందన ధారణ అంటే ఆ మంత్రం ఆ ట్యూన్లో చదువు వినిపిస్తూ ఉండాలి, మీ గొంతుగా కలవాలి. దాని తర్వాత బొట్టు పెట్టుకోండి అని చెప్పండి, చందనం పెట్టుకోండి. దాని తర్వాత ఆచమనం అది చేస్తూ ఉంటే ఆ ట్యూన్లోనే మంత్రాలు ఉండాలి. నాకు సినిమా గుర్తొస్తుంది, ఆ సినిమా గుర్తు రావటం లేదు. ఏదో తప్పు పాడుతుంది అమ్మాయి, శంకరాభరణం. అందరికీ బాగానే ఉంది ఉద్దమ, కానీ ఆయన గోళ్ళు మండి తిడతాడు. మరి మన యజ్ఞ మంత్రాలు చదివితే గురువు గారు మాతాజీ మరి అలా తిట్టడం లేదేమో, లేకపోతే పాపం వాళ్ళు మన పిల్లల్ని పిల్లలు చూడండి, స్పష్టంగా పలకపోయినా బాగానే ఉంటుంది. కానీ ఇంకా ఎప్పుడు పిల్లల్లాగా ఉంటారయ్యా, యువకులు కండి, పని చేయండి. ఇది మొదటి కార్యక్రమం. యజ్ఞాలు అర్థమైపోయాయి కదా. ఇందులో మాకు రాదు రాదు ఏముంది, ఇదివరకు చేస్తున్నట్టే యజ్ఞాలు చేయిస్తారు. కానీ పుట్టినరోజు వివాహ దినం, దాని తర్వాత ఇంకాస్త మీరు ముందుకు వెళ్ళగలిగితే ఈ క్రాంతి ధర్మీ సాహిత్యం మీరు చదవండి, చదివించండి. అది ఇంకా మీ ఇష్టం. అందులో మీరు ఇదే చేయాలి, ఆ ఒక్క పని చేసినా గురువు గారి పని, మిగతా పని నేను చేయకలే. మీరు క్రాంతిధర్మి సాహిత్యం చదువుతారు, చదివిస్తారు. నేను ఇక్కడ దీన్ని ఇదంతా చెప్తూ ఉంటే అమెరికాలో కేవలం ఒక మాట జారాను నేను, క్రాంతిధర్మి సాహిత్యం వేదిక్ లిటరేచర్కి ఇది చేస్తుందని. ఈమాస్ యూనివర్సిటీ వాళ్ళు ఉత్తరం రాశారు నాకు అమెరికాలో. నాకు 20 పుస్తకాలు కావాలండి. కావాలంటేనే కాదు, మేము వేదిక్ స్కూల్ పెడుతున్నాము, 1079వ కోర్సు వాళ్ళది. అంతకుపోతే ఆ యూనివర్సిటీ ఎంత పెద్దదంటే 1078 కోర్సులు ఉన్నాయి అక్కడ, ఎంబీఏలు, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్స్ అవంతా కూడా. ఈ వేదిక్ స్కూల్ స్టార్ట్ చేశారు వాళ్ళు. 3 మంత్స్ కోర్స్ అది, ఏదో అన్నారు 3 క్రెడిట్ కోర్స్, నాకు తెలియదు అదేంటో, కానీ 3 నెలల్లో అవుతుంది. దాన్ని ఇనాగ్రేట్ చేయండి, మీరు వచ్చారు కదా అన్నారు. సరే 12 సెప్టెంబర్ వస్తానన్నాను. నేను 12 సెప్టెంబర్ లేను అక్కడ. తర్వాత చూపించదు వాళ్ళకి ఆ లెటర్స్ కానీ, ప్రొజెక్ట్ చేసి చూపించు. నేను ముందే వచ్చేసాను. వచ్చేసిన వాళ్ళు వదల్లే, ఇక్కడి నుంచి నన్ను మీరు మాట్లాడండి, మేము అక్కడ వింటాం. ఆ వేదాల గురించి నేను చెప్పింది విన్నాక కోఆర్డినేటర్, బాబు ఈ వేదాల గురించి మీరు చెప్పింది వింటే సరిపోదు, మీరు టైప్ చేసి పంపిస్తే మా స్టూడెంట్స్ అందరికీ కూడా దాని కాపీ పంపిస్తాను. కానీ ఇంతవరకు ఎవడు కూడా మీరేం చెప్పారు అని ఇక్కడ ఎవడో అడగలేరు. నాకు చాలా ఆనందం, మీరు గురువుని చాలా సుఖంగా ఉంచుతారు. ఆ విధంగా అందరి గురువుల తరఫున మీకు ధన్యవాదాలు. కానీ అది నేను మా వాళ్ళని ఒప్పుకోను, మిమ్మల్ని నేను వీళ్ళతో దుడ్డు కొర కూడా ఇవ్వండి, కరెక్ట్గా కూర్చోబోతే వాళ్ళ తల బదులు కొట్టేస్తాను. అమితాబ్ బచ్చన్ జిందాబాద్ ఏదో వాడు గుండా ఏదో సినిమాలో, అందులో అంబులెన్సు డాక్టర్ని కూడా తీసుకుని వస్తాడు అందులో. అదే ఏదో ఒకటి అంచతేంటి, ఇక్కడ నేను మీ తల బదులు కొట్టేశాక కాస్త డాక్టర్ని వాళ్ళని కూడా పిలవండి అన్నాను. వీళ్ళు నాకు దుడ్డుకర ఇస్తామని చెప్పి ఇవ్వలే, మీరు బతికిపోయారు. కానీ మీరు కరెక్ట్గానే కూర్చున్నారు, కూర్చోవాలి, సీరియస్నెస్ తెచ్చుకోండి. అమ్మా కూర్చోవటం వంకరగా ఉండకూడదు, నిటారుగా ఉండాలి. ఏమి తెలివి చెప్తాం మనం, మనం కరెక్ట్గా లేకపోతే. అంచేత క్రాంతిధర్మి సాహిత్యంలో చాలా చాలా విషయాలు ఉన్నాయి. అందులో ఈ మొదటి పుస్తకంలో పేజ్ నెంబర్ కనిపించడం లేదు, ఎంతమంది నెంబర్ నాకు 46 కళ్ళజోడు ఎందుకు పెట్టుకున్నానంటే అందరూ కనిపిస్తారు నేను కాస్త, ఇప్పుడు మీకు తెలిసిపోయింది నాకేం కనిపించడం లేదు, ఇంకా మీ ఇష్టం ఎలా కూర్చున్నా. కొంచెం పిల్లలు ఉన్నారే, భలే ఛాన్స్ కొడతారు, గురువులకి తెలుసు మీరు చేసే మోసాలు. అంచేత మీకు చెప్పలేదు నాకు కనిపించడం లేదని, కళ్ళజోడు పెట్టుకున్నా కొంచెమైనా భయం ఉంటుందని. కానీ ఇప్పుడు అర్థమైపోయి ఉంటుంది కదా అంటే నేనే చెప్పేసుకున్నాను. విచార క్రాంతి యొక్క నమూనా నేను తయారు చేశాను. ఇప్పుడు కావాల్సింది ఏంటి అంటే ప్రపంచానికి నమూనా చూపించమ్మ. ఇది అందరిళ్లలో ఉండాలి. ఇది గురువుగారు నమూనా అన్నారు. నమూనా అంటే ఏంటి? మోడల్. నువ్వు కాపీ కొట్టుకుని నీ ఇంటిని అలా మార్చుకోవచ్చు, ముందు మీ ఇంటిని అలా మార్చుకోండి. అంటే ఈ బిల్డింగ్స్ కట్టక్కర్లే. ఆయన ఏం రాశారంటే పుస్తకం చివరిలో, చిన్న నమూనా అయినా శాంతికుంజ గురించి ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే, ప్రతి క్షేత్రంలో ప్రతిభ గలవారు తాము చేయగలిగే కార్యక్రమాలను నిర్ణయించుకుని యుగ సృజన యొక్క ఆవశ్యకతలను పూర్తి చేసే నవసృజన యొక్క ఆధారశిల స్థాపించడానికి మహత్వపూర్ణ అడుగులు వేయండి. ఏమిటా అడుగులు? అంచేత ఈ మొదటి పుస్తకం యొక్క ఆచరణ ఇది. ఈ ఆచరణలో మొట్టమొదట మీకు కనిపిస్తుంది అందరికీ, నా కళ్ళజోడు పరిస్థితి కాదు కదా, వాళ్ళకి చూపించమని నాకు గుర్తున్నాయండి. అంచేత మొట్టమొదటి ఏంటి అంటే దేవ సంస్కృతి తెలియాలి మీకు. అంచేత అక్కడ శాంతికుంజలోకి వెళ్ళగానే దేవ సంస్కృతి అంటే ఏమిటో తెలియాలి మీకు. అక్కడ ఎగ్జిబిషన్ ఉంది. దేవ సంస్కృతి అంటే అర్థం ఏంటి? దేవత్వం ఉన్నటువంటి వ్యక్తులు అని అర్థం. ఈస్టర్న్ సివిలైజేషన్, వెస్టర్న్ సివిలైజేషన్, పాశ్చాత్య జీవిత విధానము, భారతీయ జీవిత విధానము అని చెప్తూ ఉంటారు కదా. అంటే అర్థం ఏంటి? వాళ్ళలాగా జీవిస్తే పాశ్చాత్య జీవిత విధానం, మనం ఎంతలా పాశ్చాత్య జీవిత విధానం అయితే ఆశ్రమానికి వచ్చినా కూడా ప్యాంటు షర్ట్లోనే వస్తాం. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా మీరు పాశ్చాత్య విధానానికి బానిసలే, అది అర్థం చేసుకోండి. మీ డ్రెస్ మారాలి, ఈ కార్యక్రమం చేస్తాం, గురువు గారు ఇచ్చిన డ్రెస్ అందరికీ తెలుసు. కార్యక్రమం చేస్తున్నప్పుడు డాక్టర్ ఆపరేషన్ చేసినప్పుడు గ్లౌజ్ అది వేసుకుంటాను. నేను డాక్టర్ని కనుక ఎప్పుడు గ్లౌజ్ అది వేసుకుని తిరిగాడు అనుకో, నవ్వుతామన్నా. ఇంచేత బయట మీద ఏ డ్రెస్ వేసుకున్నా. దాని తర్వాత పక్కనే దేవాత్మ హిమాలయ, మీరు హరిద్వార్కి వెళ్ళిన వాళ్ళకి ఇది అర్థమవుతుంది, దేవదర్శనం అయిపోగానే హిమాలయాలు వస్తాయి. హిమాలయాలలో గురువుగారు చేసిన ఋషి కార్యక్రమాలన్నీ ఉన్నాయి. అంచేత చూసి దండం పెట్టుకుంటే ఏంటన్నా, మీరు ఆ ఋషి కార్యక్రమాలలో మీరు ఏ ఋషి కార్యక్రమాన్ని పట్టుకుంటారు? దానికి ఒక పాట ఉంది, ఆ పాట విందురు కానీ ఏంటమ్మా పాటలైన, యుక్కే విశ్వామిత్రుతుమే యుక్కర్రహాన్నమ అని దధీచి వశిష్ఠుడు వాళ్ళ పేర్లన్నీ వచ్చి ఏం చేశారు, వాళ్ళని ఈనాటి ప్రపంచానికి ఎలా అందజేశారు చేత దేవాత్మ హిమాలయ. అంచేత ఆ హిమాలయాల్లో ఏం లేదు. మీరు మేము చార్ధామ్ యాత్రకి వెళ్తున్నామండి, దానికి వెళ్తున్నాం, ఏం చూస్తావు అక్కడ చార్ధామ్ యాత్రలో? ఏ గురువు అయినా మీ దగ్గరికి వచ్చి బ్లెస్సింగ్స్ ఇస్తాడా? అక్కడ పండాలు వాళ్ళు వచ్చి బ్లెస్సింగ్స్ ఇస్తారు, మీ జేబులో ఉన్న డబ్బు కొట్టుకుపోతారు, అంతకంటే అక్కడ జరిగేది ఏం లేదు. అంచేత మన వాళ్ళు ఆ పిచ్చి అలవాట్లు మానుకోండి. హిమాలయాలకి వెళ్ళదలుచుకుంటే హరిద్వార్కి వెళ్ళండి, ఇంకా దాటి వెళ్ళకని అక్కడ ఏం లేదు. అక్కడ కానీ సైట్ సీయింగ్కి వెళ్తాం, చల్లగా ఉంటుంది, అది వేరే విషయం. అడ్వెంచర్ కోసం ఎవరెస్ట్ కూడా ఎక్కారు మనుషులు, వాళ్ళ పేర్లు కూడా చెప్పుకుంటాం, కానీ అది నిజమే, ఎవరెస్ట్ ఎక్కావు. ఏంటి సుఖపడ్డావు లేదో నాకు తెలియదు, పేరు వచ్చిందో కూడా నీకు తెలియదు, ఇంచేంటి ఇప్పుడు ఆవిడకి గుర్తు లేదు, నాకు గుర్తు లేదు, ఆవిడ హిలరీ ఎవడో పేరు గుర్తుంది. దాని తర్వాత అంత ప్రాణాలు ఇచ్చి ఆక్సిజన్ టెంట్లు పెట్టుకుని అంది వ్యక్తే ఏం లాభమైంది ఈ గురువు వాడికి? అది దేవాత్మ హిమాలయ గురువు గారు హరిద్వార్లో తెప్పేశారు, దాని ఫోటో మీ దగ్గర ఉంటుంది ఇది పెట్టుకుంటే. కానీ దేవాత్మ హిమాలయ దగ్గరికి వెళ్ళాక ఆ శక్తిని ఎలా ఉపయోగించుకోవాలి అంటే మళ్ళీ సజల శ్రద్ధ ప్రఖర ప్రజ్ఞ కావాలి. ప్రఖర ప్రజ్ఞ సూర్యుడు, సూర్యుడు వల్లే సజల శ్రద్ధ నారాయణ తత్వం బయటకు వెళ్తుంది. సూర్యుడు నారాయణ జత ప్రఖరమైనటువంటి తీవ్ర కిరణాలు, ఆ తీవ్ర కిరణాలతో సజలమైనటువంటి అణువు అణువున దేవుడు అనేటటువంటి పాటలు అనేక మంది మహాత్ముల గురించి నేను చూపించాను నేను మీకు. వాళ్ళు చాలా కష్టపడ్డారు, వాళ్ళ ప్రజ్ఞ ప్రఖరమైంది, కానీ వాళ్ళ ఫలితము సజలమైనది, మీ బాధ పోగొట్టేటటువంటిది. ఇంచేత సజల శ్రద్ధ ప్రఖర ప్రజ్ఞ చాలా ఇంపార్టెంట్. కానీ దానికి ఆధారం ఏంటి? యజ్ఞము. అంచేత వెనకాతల సజల శ్రద్ధ ప్రఖర కరెక్ట్గా చేయబడిన మూడు యజ్ఞ మండపాలు, అదంతా అయింది సరే. కానీ యజ్ఞ మండపాలు అవి చేస్తే ఏం లాభం? దాని గురించి వివేచన ఇవ్వాలి కనుక ఒక ప్రవచన కక్ష ఉంది, 2000 మంది పడతారనుకుంటా ఆ హాల్లో కదా. దాని తర్వాత గాయత్రి మాత మందిరం ఉంది, దానికి ఇన్ఛార్జ్ బాస్ పైన కూర్చునేవారు అయినా మాతాజీ అయినా కూర్చుంటే, మేము అప్పుడు 12 గురువే ఉండేవాళ్ళం, మేమే కూర్చుని ఉండేవాళ్ళం, అట్లా ఎవరు ఉండేవాళ్ళు కాదు. ఆ అదృష్టం మాకుంది, అదే అదృష్టం మీకు ఈ ఫోటో ద్వారా మీకు ఇవ్వబోతున్నాను. అక్కడ వరకు పోవటం ఎందుకు? మీ ఇంట్లో ఇది పెట్టుకోండి. అంతేగా. దాని తర్వాత ఆ పక్కన గురువు గారు వెనకాతల, అంటే ఆయన ముందు సోఫాలో కూర్చుని ఉండేవారు మాతాజీ, ఒక గడప ఉండేది, గడప వెనకాతల ఈ అఖండ దీపం కనిపిస్తూ ఉండేది. ఈ అఖండ దీపం 1926 వెలిగించింది, అలా వెలుగుతూనే ఉంటుంది. అది అక్కడ ఉంటుందో ఉండదో నాకు అనవసరం, మీలో వెలగాలి అది ఆరకు. అక్కడుంటే ఏం చేసుకుంటావు? ఇంత వేల మంది లక్షలాది మంది దండం పెట్టుకుంటూ వస్తున్నారు, ఏంటిట దండం పెట్టు, మారండి. మారటానికి ఇవాళ అసలు ఈ క్లాస్ తీసుకుంటా అని చెప్తే చాలా సీరియస్గా నా హార్ట్ కండిషన్ అయింది, వెళ్ళిపోయాను. సాయంత్రం చెప్తానన్న, లెంపర్ వేసుకుని గుంజీలు తీసి సాయంత్రం మీరుంటారు నేనుంటాను, మీకేం పనులు ఉంటాయో, మీకు చాలా ఇంపార్టెంట్ పనులుండి ఏదో కాస్త అనుగ్రహానికి ఇక్కడ వచ్చిన వాళ్ళు అయినా ఉంటుంటే వాళ్ళని తిట్టాలి కదా. ఆ హెల్త్ కండిషన్లో బయటకు వచ్చాను నేను మీ వల్ల. అదే పబ్లిక్ వాళ్ళు అయితే కూర్చోమని చెప్పాను నిన్న, అవడో వస్తే. కానీ ఒక అతను కూర్చున్నాడు, అతను ఖచ్చితంగా మనకు ఉపయోగపడతాడు. చేత ఈ అఖండ దీపం మీరు ఇంట్లో ఇది ఇది పెట్టేసుకోండి, మీ ఇంట్లో అలాగా అక్కడ పెట్టుకున్నట్టు. దాన్ని అలా లామినేషన్ ఏం చేసుకోకల్లే, మామూలు ప్లాస్టిక్తో చేస్తారే అమ్మా, అది పెట్టుకుంటే చాలు, పక్కన స్టిక్కర్స్ పెట్టేస్తే చాలు. పెట్టే స్టిక్కర్ నీట్గా పెట్టండి, స్టిక్కర్లు 1 వంకరగా అది కాకుండా నీట్గా పెట్టుకోండి చాలు. అంచేత ఎగ్జిబిషన్ దేవాత్మా హిమాలయ సజల శ్రద్ధ ప్రఖర ప్రజ్ఞ యజ్ఞకుండాలు దాని వెనకాతల ప్రవచన కక్ష దాని తర్వాత గాయత్రి మందిరం పైన గురువుగారు మాతాజీ దర్శనం దాని తర్వాత అఖండ జ్యోతి దర్శనం. అఖండ జ్యోతి దర్శనం మీరు చేసుకుంటున్నప్పుడు పొద్దున్నే నిద్ర లేవగానే మీరు ఒక్క నిమిషంలో అయిపోతుంది ఇదంతా, కానీ కాస్త దాన్ని చూస్తూ చేసిన తర్వాత ఈ అఖండ దీపం దగ్గర మీకు ఏం కావాలంటే అది అడగండి. పరమ పూజ్య గురుదేవులు ఏం చెప్పారు అంటే అదే నాకు అంతా ఇచ్చింది అఖండ జ్యోతి అనే పేరు, అందుకే నేను నా మ్యాగజీన్కి పెట్టాను. పరమ పూజ్య గురుదేవులకి ఇచ్చినటువంటి ఆ జ్యోతి మీకు ఇవ్వదా ఆయన శిష్యుడికి, మీరు అడగండి ఆ జ్యోతిని. దాని తర్వాత వెనకాతల సమయము అది నేను ఇస్తామని చెప్పి ఆయన పాదులకి దండం పెట్టేసుకునేది ప్రతి ఇంట్లోనూ జరిగితే అది